జంతువులు ఎలా జీవిస్తున్నామో, ఆహార నిద్ర భయమైన నుంచి ఆ నాలుగు రకాలైనటువంటి ధక్కాముక్కీలు తింటూ చివరికి శరీరం వదిలేస్తాం. కానీ శరీరాన్ని మొదటి 20 సంవత్సరాలు ఓ బుద్ధిని ఉపయోగించుకుని మనకు కావలసిన దిశలో మనం నడుస్తూ ఉంటాం. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? మనస్సు బుద్ధి ఉన్నాయి సరే, ఏ చేతనత్వంలో అయితే మనస్సు బుద్ధి అనే పొరలు ఉన్నాయో దాంట్లో ఇంకా 2 పొరలున్నాయి. ఆ 2 పొరల్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ఈ ఋషులు మహర్షులు సాధించినటువంటి గొప్పతనాన్ని నువ్వు సాధించగలవు. అంతవరకు ఆ గొప్పతనాన్ని నువ్వు సాధించలేవు. అంచేత మనకి కావాల్సింది ఇప్పుడు ఎలా విశ్వాసంలోకి ప్రవేశించాలి, ఎలా శ్రద్ధలోకి ప్రవేశించాలి, దాన్నే సిద్ధి సాయి అని చెప్తాడు. అంటే నిష్ఠ సబూరి, విశ్వాసము శ్రద్ధ, ఇవి రెండు మహాశక్తులు. మీకు ఈ శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పేటటువంటి విద్యలో 5 రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఈ శక్తుల్ని ప్రపంచానికి మనము చేసుకుంటూ అందజేయగలము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంక ఇక్కడ ఇదంతా నేను మాత్రమే చెప్పేది కాదు, అనేక మంది మహానుభావులు అనేక రకాలుగా చెప్తున్నారు. కనుక ఇంకా మీరు దీన్ని విశ్వసించుకోవాలి, వీళ్ళు చెప్పిందంతా కరెక్టే, మనం ఆ మార్గంలో వెళ్తే మిగతా మానవుల కంటే మనం ఉచ్చ స్థాయిలో జీవిస్తున్నట్టే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇంకా దానికి కావలసినటువంటి ప్రణాళికలు ఏమిటి అన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే, ఒక విత్తనం ఉంది, ఓ విత్తనం చెట్టుగా మారాలి. ఇక్కడే ఉంది విత్తనం, ఓ చెట్టుగా మారాలి. మారిపోతుందా దాని అంటే అది అసంభవం. ఎప్పుడు మారుతుంది అది? ముందు దాన్ని నాటాలి. నాటినప్పుడు ఎవరైనా ఒక మర్రి చెట్టును చూపించి, ఇదిగో ఈ మరి విత్తనం చూస్తున్నారా మీరు, ఇదే ఈ చెట్టు అన్నారనుకోండి, వాడికి విత్తనాల గురించి మర్రి చెట్టు గురించి ఏమీ తెలియదు. మొదటిసారి ప్రపంచంలో అసలు చెట్లను చూస్తున్నాడు. ఆ మహావృక్షాన్ని చూపించి ఆ మహావృక్షం అంతా ఈ విత్తనంలో ఉంది అంటే నమ్ముతాడా? మనం అలాగే నమ్మటం లేదు. నీలోనే ఆ మొత్తము భగవంతుడి యొక్క శక్తి విత్తన రూపంలో. ఈచ్ మ్యాన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయము అని చెప్తూ ఉంటే మీకు నమ్మకం కలగటం లేదు. విశ్వాసం, విశ్వాసం కలిగితే నాటుతావు నువ్వు. లేకపోతే మీకు అది విశ్వాసం లేదనుకోండి, నాటంగా ఏంటి పిచ్చివాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఇంత చిన్న, అందులో మరి గింజ మరీ చిన్నగా ఉంటుంది, అంత పెద్ద చిన్న గింజలో అంత పెద్ద చెట్ట, చిన్న పెద్ద గింజే అది. ఇంచేటంటే ఆ గింజను కనుక నువ్వు సవ్యంగా ఉపయోగించగలిగితే అది మహావృక్షంగా మారిపోతుంది. అంచేత మొదటి స్టెప్ ఇది. మన యొక్క ఈ బీజము, మనలో ఉన్నటువంటి ఈ చిన్న జీవాత్మ ఒక మహాశక్తిగా రూపొందాలి. దానికి నాటుకోవటం ఎలాగా అంటే, మంత్ర జపము 100,000 సంఖ్యలో జరగాలి. ఒకటే రెండింటితో సరిపోదు. నేనేదో 2 సార్లు మాల తిప్పేశాను, 3 సార్లు మాల తిప్పేశాను అంటే ఏం అవ్వదు. అది ఇట్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు నర్సరీలో పిల్లల్ని చదువుకోమంటాం, చదువుకోమంటల్లో వాళ్ళు చదువుకోకపోతే ఏం చేస్తాం? ఆడుకొనిస్తాం. స్కూల్కి వెళ్ళి రావటం అనే అలవాటు అయితే చాలే ముందు, తర్వాత వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారని. కానీ ఇంజనీరింగ్ కాలేజీలోకి జాయిన్ అయ్యాక, మెడికల్ కాలేజీలోకి జాయిన్ అయ్యాక, మీకు తెలుసా నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు నేను 2 నిమిషాలే ఏబిఎన్ రాసేవాడిని, తర్వాత ఆడుకుంటూ ఉండేవాడిని. మీరేంటి నన్ను చావుగొట్టి చెవులు మూసుకున్నారు, ఇది నేర్చుకోమంటారు, అది నేర్చుకోమంటారు, ఇది చేయమంటారు, నేను చేయనన్నాడు అనుకోండి, రిజల్ట్స్ రావు. అంచేత మీరు అర్థం చేసుకోండి, ఇంకొక శక్తిపీఠాన్ని మనము గురుదేవులు స్థాపించిన శక్తిపీఠం కంటే గొప్పగా మార్చాలి. ఎందుకు మార్చలేము మనం? అక్కడ గురుదేవుల మీద కించపరచటం కాదు, ఆయన అంత పెద్ద పని చేశాక ఆయన నెత్తి మీద కూర్చునేగా మనం ఇదంతా చేసేది. న్యూటన్ ఏమనేవాడు అంటే, నేను చాలా గొప్పవాడిని, దైత్యుల కంటే ఎక్కువ దూరంగా చూడగలుగుతున్నాను అని. అన్నాకేం చెప్పాడంటే, బికాజ్ ఐఆమ్ సిట్టింగ్ ఆన్ దేర్ షోల్డర్స్. రాక్షసుల కంటే నేను దూరంగా ఎందుకు చూడగలుగుతున్నాను అంటే, నేను వాళ్ళ భుజాల మీద కూర్చున్నాను కనుక. నేను పొట్టివాడిని, కానీ రాక్షసులు నన్ను ఎత్తుకున్నారు. అంచేత రాక్షసుల కంటే ఎక్కువ దూరం చూడగలుగుతాడుగా వాడు, హైట్ ఎక్కువైందిగా. అలాగా మనము గురుదేవులు బీజారోపణ చేసినటువంటి శాంతి గురించి, బీజారోపణను ఆయనే రాసుకున్నాడు. ఆయన ఆత్మగత మీరు చదవరు, ఉత్తిని అలంకారంగా పెట్టుకుంటారంతే. ఆయనేమో ఏం రాస్తాడు ఆత్మగత చివరిలో, ఈ నా పుస్తకం చదివి నా వీలు నా మగా నా మొత్తం ఈ జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాను, మీకు సాధ్యమవుతే, మీరు నిజంగా నా శిష్యులు అవుతే నాకంటే గొప్పవాళ్ళు కండి. ఇంచేంటే నేను నర్సరీయే తయారు చేశా, మీరు మహావనాలు తయారు చేయగలరు. కానీ నర్సరీ పెట్టడం కష్టం, దాన్ని తీసుకువెళ్ళి మహావృక్షాలుగా నాటడం అంత కష్టం కాదుగా. కానీ ఏం చేస్తున్నాం మనం? ఇన్ని వనరులు ఉంచుకొని, ఇన్ని రకాలుగా ఉంచుకొని, మీ యొక్క మనస్సులో వచ్చే ఆలోచనలు అన్నీ కూడా ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, నేను ఇక్కడికి రాలేను, నేను అక్కడికి రాలేను. ఓ చిన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్ మిమ్మల్ని ఎక్కడికో పంపించేస్తుంది. చచ్చినట్టు వెళ్తారు మీరు, నేను వెళ్ళలేను అనరు. కానీ ఇంత ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన చేతిలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమానికి బీజారోపణ కూడా చేసేసి ఫలానా ఋషి ఈ విధమైన కార్యక్రమం చేశాడు, ఆ కార్యక్రమానికి తగిన అటువంటి బీజారోపణ నేను శాంతి కుంజులో చేశాను, ప్లస్ ఇక్కడ ఎన్నిసార్లు పరశురాముడు ఆ క్షత్రియ సంహారం చేసిన తర్వాత తన గంధగొడ్డల్ని కడిగాడో మీకు తెలీదు. అంచేత ఆ పరశురామ క్షేత్రం అంటే ఏమిటనమాట, అవాంఛనీయతను కోసేసి మంచి మంచి పుష్పాలను వేయటం. భగీరథుడు 21 సార్లు ఆ క్షత్రియ సంహారం చేసిన తర్వాత హిమాలయాలలో ఆ పాప పరిహారం కోసం ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పుష్పాల తోట అని కొంచెం పైకి వెళ్తే వస్తుంది, మీరు వెళ్ళవచ్చు. ఈ సెప్టెంబర్లో ఒక క్యాంప్ అక్కడ జరగబోతోంది, నేను వెళ్తానో వెళ్ళనో నాకు తెలియదు, కానీ కొంతమంది వెళ్తున్నారు అక్కడ పుష్పాలలో ఈ హిమాలయాలలో. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఎస్ఎస్సీఎం వాళ్ళని కాంటాక్ట్, ఒక గ్రూప్ వెళ్తుంది, సెప్టెంబర్లో డేట్ ఫిక్స్ అయిపోయింది. నేను మాత్రం వెళ్ళటం లేదు, నాకు టైం లేదు వెళ్ళటానికి హిమాలయాలకి, దానికి నాకు ఇక్కడ కార్యక్రమాలే. మీరు ఎంత మనం చేయవలసిందో ఒక 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్నే కాదు మనం ప్రపంచాన్ని మార్చివేయగలం, గ్యారంటీగా మార్చివేయగలం. కానీ ఇలా నిద్రపోతే కాదు, నర్సరీ స్టూడెంట్స్ లాగా మీరు ఉంటారంటే మాత్రం కాదు. మాకు వయస్సు అయిపోయిందండి, అదృష్టవంతుల వయస్సు అయిపోయింది, మీరు అన్నింటినీ త్యజించగలరు. మీకు వయసు అయిపోతే మీరు చాలా అదృష్టవంతులు ఈ పని చేయగలిగితే. కానీ వయసు అయిపోయిందండి నేను చేయలేను అంటే 75వ ఏట తన శరీరాన్ని ఆహుతిగా చేసుకున్నటువంటి గురుదేవుని ఒకసారి చూడండి. మీలాంటి వయసు వాడే ఆయన, మీకంటే ఎక్కువ పనులు చేశాడు, ప్లస్ చివరికి తన 5 కోశాలను ఆహుతిగా వేసేసుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. అంటే మన వేషాలు ఏంటి అంటే, ఉండండి సార్, కాస్త మా అమ్మాయికి పెళ్ళి అయిందో లేదో, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందో లేదో, నువ్వేంటిట మీ అమ్మాయికి పెళ్లి చేసేది, మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించేది, జరిగేది ఏదో జరుగుతుంది. ఆ గురుదేవుల యొక్క వ్యధ మీకు అర్థమవుతే విశ్వాసంలోకి వెళ్ళినట్టు మీరు, ఆ వ్యధ అప్పుడు విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే గాంధీ గారిలో ఆ ఆత్మహీనత, నన్ను మెడపెట్టి గెంటేశారే 10 మంది ముందు అనేటటువంటి ఆ వ్యధ ఆ విశ్వాసాన్ని కలగజేసింది, నేను వీళ్ళని గెంటేయగలను అని. ఆ వ్యధ అందుకు నేను చెప్తేది, ఆ బాధ ఇంతలాగా ఆయన చెప్తున్నా, ఇంతలాగా ప్రణాళికలు వేసేసినా, ఆయన శరీరం వదిలేసి 15 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఏం చేస్తున్నాం మనం? ఒక వ్యక్తి చనిపోగానే ఎంత బాధ వస్తుంది, ఆయన లక్ష్యసిద్ధి కోసం దానికోసం ఎన్ని ఫౌండేషన్స్ పెట్టేస్తారు, ఎంత ఇది పెట్టేస్తారు, మరి మనం ఏం చేస్తున్నాం? అంచేత ఆ వ్యధ మీకు ఆ మంట అంటుకోవాలి అంటే ఏకైక మార్గం ఏంటి అంటే జపం. ఋషుల యొక్క వ్యధ, ఋషుల యొక్క బాధ మీ జీవితాన్ని మార్చివేయాలి అంటే జపం తప్ప ఇంకో పని చేయకూడదు మీరు. అందుకే నేను చెప్పా, ఇక్కడ మాట్లాడుకోకండి. మీరు ఏం చేయమని చెప్పాను, నిన్న క్లాసులో లేరు కాబట్టి మీరు చాలామంది ఉపాంశ జపము చేసుకోండి, చాలా మంచిది. ఏమిందుకు మాట్లాడతారో మీకు తెలియదు, మీరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఎంతమంది పనికి వచ్చే వ్యక్తుల యొక్క భవితవ్యత నాశనం చేసేస్తున్నాము. చాలా పనికి వస్తారు వాళ్ళు మన జీవితంలో, మన కార్యక్రమాలలో, కానీ ఏదో ఒక చిన్న మాట వాళ్ళని బాధ పెట్టేది అనిస్తాం మనం. ఆ మాటతో ఏమవుతుంది, ఆ లింక్ పోతుంది. ఆ లింక్ పోయేసరికల్లా ఏమవుతుంది, కార్యక్రమాలు ఆగిపోతాయి. ఇద్దరికిద్దరు కూడా మోహగ్రస్తులే, రాంగ్ ట్రాక్లోనే ఉన్నారు. పోలీసులు కొడతారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు, అంచేత నేను స్వాతంత్ర సంగ్రామానికి పాటు పడను అంటే పని జరగదుగా. అంచేత ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బయట వాళ్ళు నువ్వు మూర్ఖుడు అని తిడుతున్నా తిట్టినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నువ్వు ఈ దారిలో పడాలి, ఇది మంచిదారి అనే అపనమ్మకం ఇంకా మీకు లేదు కదా. ఎన్ని రకాలుగా చెప్పాలి, ఇది చాలా మంచిదారి, ఇంతకంటే గొప్పదైనటువంటి దారి లేదు, రాబోయేటటువంటి 2,40,000 సంవత్సరాల వరకు ఇదే ప్రణాళిక అని గురుదేవులు చెప్తూ ఉంటారు. దానికి ఏకైక మార్గం, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు జపాన్ని పెంచండి. ప్రతి 24 లక్షల జప సంఖ్య జరుగుతున్న కొద్దీ కూడా వాతావరణము దీనికి అనుగుణ్యంగా మారుతుంది, అంతకంటే తక్కువలో మారదు. 80 మంది రోజుకి 3 గంటల పాటు జపం చేసుకుంటే మూడు గంటల పాటు కాదు, ఒక గంట పాటు జపం చేసుకుంటే 24 లక్షలు అయిపోతుంది. కౌంటింగ్ 80 మంది కలిస్తే చాలు, 80 మంది రోజుకి ఒక గంట జపం చేస్తే, అంటే 1000 సార్లు జపం చేస్తే నెలకి 24 లక్షలు అయిపోతుంది. ఆ మాత్రం కృషి పడలేమా? ఇంత పెద్ద వైజాగ్ నగరంలో 80 మంది కష్టపడి, ఎంత కష్టపడాలి వాళ్ళు? రోజుకు ఒక గంట, అంతకంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు. 24 లక్షలు మంత్ర జపం అయిపోతుంది 80 మంది చేస్తే. అలాంటిది 800 మంది చేస్తే 24 కోట్లు అయిపోతుంది. కష్టమా అది? ఎల్ఐసి ఏజెంట్ ఇంటింటా తిరిగి మీకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేయిస్తాడు వాడు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అవునా కదా? చాలామందికి ఎల్ఐసి వాడు వెంట పడి చేశాడు కనుక చేస్తారు కదా. అంతకంటే ఇది గొప్పది కదా. మంత్ర జపం మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీరు చేసుకోండి. వీలవుతే 3 పూట్ల 3 గంటలు చేసుకునేటటువంటి ఒక నియమం పెట్టుకోండి. నియమం పెట్టుకున్నాక నియమం తప్పకండి. ఉత్సాహంలో మేము నియమం పెట్టుకుంటామండి, తర్వాత చేయలేమండి, అంచేత మానేస్తామండి. పోనీ ఉత్సాహంలో ఈ ఒకరోజు చేయి చాలు, అదైనా కొత్త ఎడిషనేగా, నేను చేయలేమండి, ఈ ఒకరోజు చేయి, సంకల్పం తీసుకో. అర్థమవుతుందా చెప్తున్నది? విశ్వాసం కలగజేయటానికి మెయిన్ కారణం జపం. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. మీ యొక్క చిత్తములోకి ప్రవేశించటానికి జపము తప్ప ఇంకొక మార్గం లేదు. దాన్నే ఈనాడు సైకాలజిస్ట్ ఆటో సజెషన్ అనే పేరుతో మీ చేత చేయిస్తే మీరు చాలా గొప్పగా చేసేస్తారు. ఆటో సజెషన్ అన్నా జపం అన్నా ఒకటే. అందుకే మీరు కళ్ళు మూసుకుని చేసుకునేటప్పుడు నేనేం చెప్తాను, ఈ జపం పూర్తయ్యేంత వరకు నేను కళ్ళు తెరవను. మీరు రిపీట్ చేసుకోండి అది 2 సార్లు 3 సార్లు 4 సార్లు. దాని తర్వాత మీరు ప్రయత్నించండి, ఇంకా కళ్ళు తెరవకండి. ఆ గంట తప్పు జపం అయ్యేంత వరకు నేను కళ్ళు తెరవను, నేను కళ్ళు తెరవను అంటే జపమే కాదు, ఆటో సజెషన్ మీ చిత్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ చిత్తంలోకి ప్రవేశించే మార్గమే యోగము. అందుకే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. చిత్తవృత్తుల్ని కంట్రోల్ చేసేది యోగము. అంతే తప్ప మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసేది యోగం కాదు. మనస్సు బుద్ధి మీరే కంట్రోల్ చేసేసుకుంటారు, రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, అందులో మీ బుద్ధికి ఏది మంచిది అనిపిస్తే అది చేసేస్తారు. దానికి మీరు పెద్ద యోగ సాధన అక్కర్లే. నిజమైనటువంటి యోగ సాధన ఏంటంటే మీ చిత్తమును మార్చటానికి. కానీ ఈ చిత్తము సాధారణంగా ఈనాడు ప్రపంచంలో 2 ఇంద్రియాలకి పూర్తిగా లోనైపోయింది, కంట్రోల్ అయిపోయింది. స్వాదేంద్రియము జననేంద్రియము ఈ రెండు కంట్రోల్ చేసి పారిస్తున్నాయి. మీకు బుద్ధి ఉంది, బుద్ధి చెప్తోంది నాయన సిగరెట్ తాగకు. ప్రపంచం అంతా కూడా ఆఖరికి అమ్మేవాడు కూడా డైరెక్ట్గా దాని మీద ఏం రాస్తాడు అంటే, నాయన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బుద్ధి చెప్తోంది వద్దని, కానీ మీ చిత్తము లొంగటం లేదు, మీ అభ్యాసము లొంగటం లేదు. అవశ్యం ప్రకృతి ఏర్వచాలు. అలాగే కామేంద్రియము, ఈ 2 ఇంద్రియాలు. కామేంద్రియము అంటే సెక్స్ అనే కాదు అర్థం. అక్కడ నీకు రుచికరమైంది చూడాలి అనుకోవటం కంటికి సంబంధించినటువంటి కామము, ఇష్టమైన పాటలు వినాలి అనుకోవటం చెవికి సంబంధించినటువంటి కామము. అర్థమవుతుంది కదా? దీనికి లొంగిపోతారు మీరు. వీటిని ఈ లొంగుబాటుకు కంట్రోల్ లేకపోవటం వల్ల ఈనాడు ఈ డయాబెటీస్, క్యాన్సర్, బీపీ కంట్రోల్ కావటం లే. ఇవి కంట్రోల్ అవ్వాలి అంటే ఆహార నియమాలతో కంట్రోల్ అయిపోతాయి మీకు. నేను చాలాసార్లు రిపీటెడ్గా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం అలవాట్లు, అలవాట్లు అన్నా చిత్తము అన్నా ఒకటే, అది అర్థం చేసుకోండి. చిత్తము అంటే మీ యొక్క అలవాట్లు. అలవాట్లు పోగొట్టుకోవటం ఎంత కష్టమో, తెచ్చుకోవటం అంత కష్టం. కానీ తెచ్చుకున్నాక పోవు. అలాగే మంత్రజపం చేసి అలవాటు లేదు మీకు, కానీ మీరు చేయగా 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 మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు దగ్గు వస్తుంది, కళ్ళ మంది నీళ్ళు వస్తాయి. కానీ అదేదో ఒక హీరో వర్షిప్, ఆ సిగరెట్ తాగితే చాలా గొప్ప వాడు, చాలా గొప్పవాడు అని ఆ లోపల ఉన్నటువంటి కోరిక మెల్లిమెల్లిగా మిమ్మల్ని ఏం చేసింది, సిగరెట్ అనేటటువంటి దానికి బానిస చేసేసింది కదా. అలాగే మీరు నియమం పెట్టుకుని రోజుకి 1 గంట పొద్దున్న, 1 గంట మధ్యాహ్నం, 1 గంట సాయంత్రం జపం చేస్తాను, మొండిగా అది మంచిది కనుక, ఋషులు చెప్పారు కనుక, మహాత్ములు చెప్పారు కనుక, అంత గొప్పవాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది అనేటటువంటి విశ్వాసముతో. అందుకు విశ్వాసం చాలా అవసరం. మీరు మొండిగా మొదలెట్టేయండి అది. ఓ 2-3 నెలలు చేశాక చెయ్యకపోతే, సిగరెట్ తాగకపోతే మీరు ఎలాగ గుండె వచ్చేస్తుందో, ఆ టైంకి జపం చేయకపోతే మీరు ఆగలేరు. అది అలవాటు అవ్వాలి. అది అలవాటు అయ్యేంత వరకు మీరు కష్టపడాలి ఇది మంచిది అని తెలిసాక. ఇది మొదటి స్టేజ్. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. రేపు వసంత పంచమి నాడు పూజ్య గురుదేవుల యొక్క ఈ మొత్తం ప్రణాళికలో పంచవీరభద్ర సాధన అని చెప్పారు కదా, ఈ ప్రణాళికలో ఇన్నేళ్ల బట్టి కార్యకర్తలుగా ఉన్నటువంటి మనము ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే మనం ఖచ్చితంగా గురుద్రోహులమే. అందులో మాత్రం మీరు ఇంకో మాట ఏం అనుకోవద్దు, నేను ఇలా చెప్పానని. అంత పెద్ద గురువుని పెట్టుకుని స్పష్టమైనటువంటి మార్గదర్శన సూత్రాలు ఇచ్చాక ఆ మార్గదర్శన సూత్రాలకు అనుగుణ్యంగా నేను నడవను అనేటటువంటి తుచ్చుడు ఖచ్చితంగా శ్రీరామ శర్మ ఆచార్య శిష్యుడే అని అనుకోవద్దు మీరు. దయచేసి పసుపుబట్టలు వాడవద్దు, తప్పు చేస్తున్నారు మీరు. మిలిటరీ డ్రెస్ వేసుకుని పోలీస్ డ్రెస్ వేసుకుని తప్పు పనులు చేస్తున్న వాడిని తప్పు అంటాం కదా. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మీకు తెలుసా ఎంత గొప్పవాడో ఆయన? రాబోయేటటువంటి రోజుల్లో మీకు తెలుస్తుంది. ఈ కలికి అవతారము, ఈ రామావతారము, ఈ కృష్ణ అవతారము ఆయన ముందు ఎందుకు పనికిరారు? పనికిరారు మీకు తెలియదు ఆయన గొప్పతనం. మామూలుగా చదివితేనే మీరు గొప్ప అనుకుంటున్నారు. ఆయన జీవితం యొక్క లోతుల్లోకి వెళ్ళండి. ఆయన చాలాసార్లు ఎంత ఆయన నమ్రత అంటే ఆయన రాసుకున్నాడు, నా యొక్క విషయము నేను చెప్పుకోవటం లేదు, అవసరమైన చోట్ల కొన్ని విషయాలే చెప్పాను, దానికే మీరు ఇంతగా గాబరా పడిపోతూ ఉంటే ఆయన నిజస్వరూపం తెలుసుకోవటానికైనా ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళండి. వెళ్తే ఆయన గ్యారంటీ ఇచ్చాడు, సశరీరముగా నేను మీ ముందుకు వచ్చి మిమ్మల్ని నడిపిస్తాను. ఆయన దగ్గర దీక్ష పుచ్చుకున్నటువంటి వాళ్ళం మనం, ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళం మనం, మనకి ఆయన మీద హక్కు ఉంది. అందుకు ఆయన వీలునామా అన్నాడు. వీలునామా ఎవరికి రాస్తాడు? బయట వాళ్ళకి రాయడు కదా. మీ యొక్క వారసత్వము నా వీలునామా. వారసత్వం ఏంటి మంది? ఈ ఋషుల యొక్క జ్ఞానము. వీలునామా ఏంటి? ఆ జ్ఞానానంతా కూడా నేను మీకోసం సంపాదించి అక్కడ పెట్టాను, నువ్వు వాడుకోండి అయ్యా బాబు. ఎలా వాడుకోవాలో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటిది 24 లక్షల గాయత్రి మంత్ర జపము మేము మా ఏరియాలో చేయిస్తాము ప్రతి నెల. అసంభవము కాదు అది. మొదటి దీక్ష తీసుకోండి, రేపు రాసుకోండి. దీక్ష మేము తీసుకుంటాము, మేము చేయిస్తాం అనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. అది కేవలం కబుర్లు చెప్పి, కబుర్లు విని చాలా బాగా చెప్పారు మాస్టారు అనుకోవచ్చు, లేకపోతే బాగా చెప్పేళ్ళే మాట్లాడితే నన్ను పసుపట్లు వేసుకోవద్దన్నాడు, నువ్వు ఆయన గురువు కాదన్నాడు, నువ్వు గురువుకి ద్రోహం చేస్తున్నాడు, పెద్ద ఆయన ఏదో చేసుకున్నట్టు. ఇంక ఇవంతా చాలా సహజమే. ఇంకా దాని గురించి నేనే మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలుసు కూడా ఏం చెప్పుకుంటారు మీరు. మీరు ఏం చెప్పుకున్నా నాకు బాధ లేదు. నేను చెప్పేదే 3 సంవత్సరాలు ఇలాగా తిట్టించుకుని మేము లైన్లో పడతాం అన్నవాళ్ళు నన్ను తప్పనిసరిగా ఎత్తుకుపోండి, మీ దగ్గరికి హైజాక్ చేసేస్తే నేను చాలా ఆనందం చేస్తాను. నన్ను తీసుకుపోయి మీ ఏరియాలో దాచేసేయండి. కానీ నా ఆవేదన అర్థం చేసుకోండి. ఆ బాధ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టి మన మధ్యన జీవిస్తూ 200 సంవత్సరాల వరకు నేను మీకు అవైలబుల్. కేవలము నా భౌతిక శరీరాన్ని నేను ఎందుకు వెనక్కి తీసేసుకున్నాను అంటే, తెరమరుగు చేసేసుకున్నాను అంటే, మీరు మా భౌతిక శరీరాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, చదవండి. ఆయన పంచకోశ సాధన చేసే ముందు ఆయన రాసింది, నేను వదిలి వెళ్ళటం లేదు మిమ్మల్ని, నేను ఏమీ ఈ భౌతిక జగత్తును వదిలి వెళ్ళలేను. గాంధీగారు లాగే స్వాతంత్రం వచ్చాక పోయాడు, కానీ ఆయన అంతకు ముందు పోలేదు. 125 సంవత్సరాలు ఉంటానంటే ఉంటారా నువ్వు? స్వాతంత్రం ఇచ్చేసావు చాలే అని వాడు గుండేసి కొట్టేశాడు, లేకపోతే ఆయనే వెళ్ళేవాడు కాదు. మనం గుండేసి కొట్టేయకుండా ఆయన తెరమరుగైపోయాడు. మీరు ఎలాగో నా పనులు చేయటం లేదు, నా పనులు చేసేవాళ్ళకి నేను కల్పిస్తానులే బాబు. 200 సంవత్సరాల వరకు, 2250 వరకు ఆ అద్భుతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మన మధ్యనే ఉన్నాడు. మీరు ఇది చేసి చూడండి, మీకు ఆయన కనిపించకపోతే క్వశ్చన్ చేయండి నన్ను. మీరు చెప్పారు మాస్టారు ఆయన మాకు కనిపించలేదు. నేను చూశాను ఆయన హిమాలయాల్లో మొన్న డార్జిలింగ్లో వెళ్ళినప్పుడు, ఆ ఊపుతోనే రిజైన్ చేశాను నేను. ఇదంతా చెప్పిన ఆయన మా వాళ్ళు ఎవరు వింటలేదు. ఎన్నిసార్లు చెప్పినా నాగోలో నాకు వీల్లేదు, నేనేం చేస్తాను, నేను చాలా బాధపడిపోతున్నాను. ఎవడు బాధపడటం లేదు, అందరికీ బాధలు ఉన్నాయి. ఆ బాధ ఎవడు తీర్చలేడు సముద్ర పల్లల్లాగా, ఆ బాధలు అలాగే ఉంటాయి. మీరు ఇది చేయండి, 80 మంది రోజుకు 1 గంట గాయత్రి మంత్ర జపం చేస్తే నెలకి 24 లక్షలు అయిపోతుంది. అలాంటి 80 మందిని ఎన్ని వేల మందిని మనం చేయలేము వైజాగ్ ప్రయత్నం చేస్తే ఇది మంచిది అని చెప్తే? కేవలం స్నేహితుల్ని బలవంతం పెట్టి చేయించవచ్చు అది. స్నేహితులు నిజంగా చేసేస్తారు, స్నేహితుడు చెప్పాడు కనుక. అది గంటేగా చేయాలి గాయత్రి మంత్ర జపం చేశారు అంచేత మొదటిది ఇది. దీనికి మెకానికల్ ప్రాసెసే, దీనికి మీరేం కష్టపడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఇది మొదటి విధానం. రెండోది పంచవీరభద్ర సాధనలో గురువుగారు మన ద్వారా ఆశిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నేను మీకు వివరిస్తున్నాను. రెండవది ఏంటి, మీలో కాస్త చదువుకున్న వాళ్ళు చదివింది ఇతరులకి చెప్పగలిగను, దీనికి మీకు కాస్త అక్షర జ్ఞానం ఉంటే చాలు, మిగతాదంతా గురువుగారి పుస్తకాలే చూసుకుంటాయి. గాయత్రి గురించి గురువుగారు రాసినటువంటి విషయాలను బాగా మీరు చదివి 10 మందికి చెప్పడం. గాయత్రి మహావిజ్ఞాన్ తరగతులు ముందు మీరు చదవండి. గాయత్రి మహావిజ్ఞాన్లో చాలా స్పష్టంగా ఆయన ఏమి రాశారో అదే చెప్పటం. క్లాసులో కెమిస్ట్రీ లెక్చరరు కెమిస్ట్రీ పుస్తకం చదివి ఎలా చెప్తాడో ఈ గాయత్రి మహావిజ్ఞాన్ని మీరు చదివి అలా చెప్పటం మొదలెట్టండి. ముందు నేను 3 వాల్యూమ్స్ చదివి అందులో ఎక్స్పర్ట్ అయి చెప్తాను అంటే పుణ్యకాలం దాటిపోతుంది. అంచేత మీరు ఒక చాప్టర్ చదవటం, నెక్స్ట్ వీక్ చెప్పటం, ఇంకో చాప్టర్ చదవటం, నెక్స్ట్ వీక్ చెప్పటం. అలాగే గాయత్రి మహావిజ్ఞాన్ గురించి గురువుగారు ఆ 3 పుస్తకాలే కాదు ఇంకా చాలా రాశారు. అంచేత గురువుగారు గాయత్రి గురించి చెప్పిందంతా నేను ఓ చోట చేర్చుకుని చదువుకుంటూ ఇతరులకు చెప్తాను అనే సమూహం కావాలి, అది రెండోది. మొదటిది మెకానికలే ఎవరైనా చేసేయచ్చు. రెండవ దాంట్లో ఏంటంటే కాస్త ఇంట్రెస్ట్ ఉండాలి, కాస్త చెప్పేటటువంటి అలవాటు ఉండాలి. కానీ గురువుగారు దీని గురించి ఏం చెప్పారు అంటే, నువ్వు నోరు తెరువు, మిగతాది నేను చెప్పిస్తా, నువ్వు కూర్చో మైక్ ముందు అంతే, మిగతాదంతా నేను చేస్తాను. ఆ విశ్వాసం మీకున్నా చాలు, అవుతే సరేనండి నాకు విశ్వాసం ఉంది నువ్వు తెరిచి చెప్తాను అంటే రాదు. స్వాధ్యాయం ఉండాలి. గురువుగారు కూడా అంత మహాపురుషుడు కూడా రోజుకి 80 పేజీలు చదివేవాడు. చదివారా ఆయన ఆత్మకథలు? రోజుకి 2 గంటల పాటు ప్రతిరోజు ఆయన శరీరం వదిలే ముందు రోజు కూడా చదివాడు. ప్లస్ ఆయన స్వాధ్యాయం ఎంత గొప్పది అంటే, నాకు ఇప్పటికీ నా మీద నాకు నవ్వు వస్తుంది. ఒకరోజు ఆయన దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం, ఈ లోపల ఇంకో అతను వచ్చాడు. రమణ మహర్షి యొక్క టాపిక్ వచ్చింది. నేను ఊరుకోవచ్చు కదా, గురువుగారు చెప్పే పాల్ ప్రింటన్ భలే రాశాడండి రమణ మహర్షి గురించి అన్నాక నాలుగు ఖర్చుకున్నా. గురువుగారికి నేను చెప్పడం ఏంటని నా వైపు ఒకసారి చూశారు. సరే వాడితో ఏదో మాట్లాడారు. తర్వాత నేను గురువుగారు ఏదో ఉత్తరాలు డిక్టేట్ చేస్తూ ఉంటే రాస్తున్నాను నేను ఎవరికో. గురువుగారు ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనికి వెళ్ళారు, అంచేత అక్కడికి అయిపోయింది డిస్కషన్, ఏం అవ్వలేదు. నేను ఆ మాట జారానంటే పాల్ ప్రింటన్ అనే ఆయన చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడండి రమణ మహర్షి మీద అని. రెండో రోజు మళ్ళీ ఆయన ఉత్తరాలు డిక్టేట్ చేయడానికి ఆయన వర్క్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఆయన టేబుల్ మీద పాల్ ప్రింటర్ మొత్తం సెట్ ఉంది. అందులో చాలా చోట్ల ఎర్ర ఇంకతో అండర్లైన్ చేసి ఉన్నారు. ఇదే నా పుస్తకాలు నేను చెప్పింది రామకృష్ణ చెప్పింది అంటే అప్పుడు ఆయన చదవటం కూడా అయిపోయింది. ఎంత గొప్ప వ్యక్తో ఆలోచించుకోండి, నేను ఎవరిని ఆయనకి చెప్పటం ఏంటి, ప్లస్ పాల్ ప్రింటర్ ఆయనకి చెప్పటం ఏంటి, ఆయన పుస్తకాలు చదవాలా? పాల్ ప్రింటర్ని చదివాడు ఆయన. అంటే ఏంటి, తన శిష్యుడు ఏదో ఒక మాట జారితే అది కూడా గురువు యొక్క ఆజ్ఞగా స్వీకరించినటువంటి మహావ్యక్తి చదవాలి అని. అలాంటిది ఆయన చెప్పింది చేయండి మొర్రో అని నేను ఆరుస్తూ ఉంటే మీరు చేయలేకపోతున్నారు. గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న తేడా చూసుకోండి. శిష్యుడు నోటిలోంచి వచ్చినటువంటి ఒక వాక్ పాల్ ప్రింటన్ చాలా బాగా రాశాడు అంటే మొత్తం సెట్ తెప్పించు చదివాడు ఆయన. గురువుగారు రాసిన మహావిజ్ఞాన్ చదవండి మొర్రో అని నేను ఆరుస్తూ ఉంటే ఆగండి సార్, టైం రావాలి కదా, రిటైర్ అయిపోయినివ్వండి నేను చదువుతాను. ఏంటి అసలు ఎప్పుడు మేల్కుంటారు మీరు? రేపు వసంత పంచమి నాడు ఈ మేల్కొలుపు మీలో ఉందో లేదో నాకు కనిపించాలి. మీరు సిగ్గుపడద్దు మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే, నేను వచ్చి చెప్తాను. నేను మీకు ఉపయోగించుకోండి, నేను కాదంటేగా. కానీ గాయత్రి మహావిజ్ఞాన్, గాయత్రి అనేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి రాబోయేటటువంటి రోజుల్లో ఒక విశిష్టమైనటువంటి విశ్వధర్మంగా రూపొందుతుంది, అది గుర్తుంచుకోండి. దాని బీజాన్ని ఇది గాయత్రి మంత్రం విశ్వధర్మం అవ్వదు, అది వేరే విషయం. కానీ గాయత్రి మంత్రం అనేటటువంటి బీజము ఒకే ఒక విశ్వధర్మముగా మహావృక్షంగా మారుతుంది. దానికి మీరు పునాదులు వేసుకోవాలి, మీరు చదవాలి, మీరు స్వాధ్యాయం చేయాలి. మన గురుదేవులు రోజుకి 80 పేజీలు స్వాధ్యాయం అనేది కనుక మీరు గాయత్రి మహావిజ్ఞానికి పుడితే గాయత్రి మహావిజ్ఞాన్ 3 వాల్యూమ్స్ మీరు 6 రోజుల్లో పూర్తి చేసేస్తారు. మీరు చదవండి, ఇతరుల చేత చదివించండి, అది ఒక లక్ష్యంగా. మీరు వాళ్ళు వింటం లేదండి, వాళ్ళు చదవటం లేదండి, ప్రశ్నే లేదు. మనుషులు మిమ్మల్ని చూసి ఎలా భయపడుకోవాలంటే, వీడు వస్తే గాయత్రి మహావిజ్ఞాన్ అంటారా బాబు అని పారిపోవాలి వాళ్ళు, లేకపోతే వినాలి. అంతే తప్ప మీరు ఇంకో మాట మాట్లాడకూడదు. అది రెండవ గ్రూప్. మొదటి గ్రూప్ ఏంటో అర్థమైంది కదా, జపా సంఖ్య చేయించేటటువంటి గ్రూపు. వాళ్ళు కేవలం స్టాటిస్టికల్ కౌంట్, ఇదిగో ఇక్కడ ఇంతమంది చేయిస్తున్నామండి, 8 లక్షల గాయత్రి మంత్రం జపం అయిపోయిందండి, 24 లక్షల గాయత్రి మంత్రం జపం అయిపోగానే దాని పూర్ణాహుతి ఇక్కడ జరగాలి. 4 జిల్లాలకి ఇది కేంద్రము అని మనం అనుకుంటున్నప్పుడు ఒక కేంద్రీభూతమైనటువంటి స్థలం కావాలి. నా కోరిక ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సెంటర్ అవ్వాలి గురువుగారి ఈ విజ్ఞానానికి.
ఇది మనం చేస్తే అవుతుంది తప్ప అక్కడ బలవంతం ఏమి ఉండదు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న పెద్ద గొడవ ఇది, అర్థం చేసుకోండి. ఎన్ని రకాల మీకు ప్రేరణలు ఇచ్చినా, ఎన్ని రకాలుగా నేను మీకు చెప్పినా నువ్వు ఇది చెయ్యని మాత్రం అన్నారు. ఇదంతా చెప్పాక నేను గ్యారంటీగా అంటాను, నీకు వీలుంటే చేయండి బాబు, నాది ఏదో చెప్తూ ఉంటాను అని. అమ్మయ్యా ఏదో చేసేయాలి అనుకున్నాం మేము, వదిలేశాడు ఇలా వదలను. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ వస్తాను. ఇలా మీరు వినకపోతే గురువుగారు లాగే ఆ సూక్ష్మశక్తి ఏదో నాకు ఇవి సార్, వీళ్ళ నెత్తి మీద భూతంలాగా ఎక్కేటటువంటి శక్తి ఇవ్వండి అని ఆయన ప్రార్థన చేస్తే, కానీ ఎక్కేదే మీ మీద. మీరు మరి దారి తప్పి వచ్చేసారు ఇవాళ ఇక్కడికి, మీకు తెలియదు ఏదో కబులు చెప్తారనుకుంటే వీడు ఏదో భూతం అంటున్నాడు, దెయ్యం అంటున్నాడు. కానీ మంచి భూతం ఏది, మహాపంచమహాభూతాల్లాగా గాయత్రి శక్తిని, గాయత్రి మహావిజ్ఞాన్ని ముందు మీరు అవగాహన చేసుకుని చెప్పేటటువంటి తరగతులు ప్రతి వారానికి ఒక క్లాస్ అయినా ఉండాలి. మీరు అది రూల్ పెట్టుకోండి, ఈ వారంలో ఎక్కడో అక్కడ మేము గాయత్రి మహావిజ్ఞాన్ గురించి చెప్తాం. 6 రోజులు చదువుకోండి, 7వ రోజు చెప్పండి. మీరు అద్భుతంగా చెప్పారా, అందంగా చెప్పారా, దాని గురించి మీరు ఆలోచించకండి. ఆ శక్తి మీకే అర్థమవుతుంది, అది ఎలాగ ఫ్లో అవుతుందో. చేస్తున్న వాళ్ళకి తెలుసు అది. ప్రసాద్ గారికి, సురేఖ గారికి ఇప్పటికి అలవాటు అయిపోయి ఉంటుంది అది. మన చేతిలో ఏం లేదు ఆ ఫ్లో. ఇప్పుడు వాళ్ళు బయటకు రావాలంటే పాపం రాలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. ఆ ప్రవాహం అలా ఉంటుంది, ఆ శక్తి మిమ్మల్ని అలా తోసిస్తుంది. కానీ ముందు మీరు ఆ ప్రవాహానికి దారులు వేసుకోవాలి. అంచేత రెండవది గాయత్రి మహావిజ్ఞాన్ శిక్షణా తరగతులు. మీరేమీ చెప్పక్కర్లేదు, కొత్తగా గాయత్రి మహావిజ్ఞాన్లో గురువుగారు చెప్పింది ముందు చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రతి వారము క్లాసులు జరగాలి, వీలవుతే ఇక్కడ కూడా. కనీసం పూర్ణాహుతి రోజు నెలకి 24 లక్షలు పూర్ణాహుతి అవుతుంది కదా, ఆ పూర్ణాహుతి నాడైనా ఇక్కడ క్లాసులు జరగాలి. 24 లక్షల మంత్రజపము పూర్తి అయిపోయిన తర్వాత 80 మంది వీలవుతే ఇక్కడికి రండి, లేకపోతే 80 మందిలో ఎంతమంది వీలవుతే ఇక్కడికి వచ్చి పూర్ణాహుతి చేసుకుంటూ ఉండండి. ఇది మొదటి తరగతి సాధకులు. రెండో తరగతి వాళ్ళు ఎవరు, గాయత్రి మహావిజ్ఞాన్ గురించి చదువుకుంటూ చెప్పేవాళ్ళు. అర్థమైందా? రెండు, మొదటి వీరభద్రుడు, రెండవ వీరభద్రుడు. మూడవ వీరభద్రుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, కుండలిని గురించి గురువుగారు చాలా రాశారు, చాలా చెప్పారు. అసలు యాక్చువల్గా రాబోయేటటువంటి ఆ ఒకే ధర్మము, సమస్త మానవులు పాటించేటటువంటి ఆ ఒకే ధర్మము ఈ కుండలిని శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. అప్పుడు దానికి ఏం పేరు పెడతామో మనకి తెలియదు, కానీ దానికి ఆధారభూతమైనటువంటి శక్తి కుండలిని శక్తే. ప్రపంచంలో 2 శక్తులు పనిచేస్తూ ఉంటాయి, ఒక పృథ్వీ యొక్క శక్తి, ఇంకోటి సూర్యుడి యొక్క శక్తి. పృథ్వీ యొక్క శక్తి బీజాలను ఇస్తే, సూర్యుడి యొక్క శక్తి ఆ బీజాలని అంకురింపజేస్తుంది. ఇప్పుడు మామిడి చెట్టు నాటామనుకోండి, సూర్యుడి యొక్క శక్తి ఏం చేస్తుంది, దాన్ని అంకురింపజేసి దాన్ని పెద్ద చేస్తుంది. పెద్ద చేశాక ఈ పృథ్వీ యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే బీజాలను తయారు చేస్తుంది. మళ్ళీ ఆ బీజాలు సూర్యుడి యొక్క శక్తితో మళ్ళా మహావృక్షాలుగా మారుతాయి. ఇది బయోకెమిస్ట్రీలో వాటర్ అండ్ సన్ ఇంటరాక్షన్గా చెప్తాం మనం. కానీ పేరు ఎలా చెప్పినా కుండలిని శక్తి ఏం చేస్తుంది అంటే బీజాలను ఎక్కువ చేయగలుగుతుంది. గురువుగారు రాసినటువంటి కుండలిని మహావిజ్ఞానం సావిత్రి సాధన, ఆయన చేసినటువంటి పంచవీరభద్ర సాధన గురించి అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు మూడో గ్రూపు. దాని గురించి మీరు డేటా కలెక్ట్ చేసుకోండి, గురువుగారు రాసింది అర్థం చేసుకోండి, దాని గురించి థియరీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు కుండలిని శక్తి ప్రాక్టీస్ చేయకండి నాతో చెప్పకుండా. కానీ మీకు ఎవరైనా ఒక గురువు ఉండి దాని గురించి తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉండి మీకు చెప్తే చేసుకోండి. నేనే చెప్పగలను, నేను అంటలే. కానీ పుస్తకాలు చదివేసి మేము దాన్ని ప్రాక్టీస్ చేసేస్తామని మాత్రం దయచేసి అనకండి, కానీ థీరీ చదవండి. ఇప్పుడు నేను కెమిస్ట్రీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్లో ఇంటర్వెల్లో కెమిస్ట్రీ చెప్తా. నేను కెమిస్ట్రీ చెప్పిన వాళ్ళే బయోకెమిస్ట్రీ వాళ్ళు అవుతారు, డాక్టర్లు అవుతారు. నేను చెప్పిన కెమిస్ట్రీ వాళ్ళే కదా, కానీ నాకు మెడికల్ నాలెడ్జ్ లేదు. అదేవిధంగా మీరు ఈనాడు 24 యంత్రాలు, ఆ యంత్రాల గురించి అధ్యయనం చేసుకోండి. ఆ యంత్రాల గురించి అధ్యయనం చేసుకోవటానికి దానికి మీకు ఎప్పుడైనా కావాల్సి వస్తే, మేము ముందు అంతా ఈ పుస్తకం చదివేసామండి గురువు గారిది, చదివేశాక మేము వినటానికి, చదివాక మీరు నన్ను పిలవండి తప్ప ఇలాగ ఉత్తినే కూర్చుని లెక్చర్ వినటానికి మాత్రం ఇంకా పిలవకండి నన్ను ఈ క్లాసులో. వాళ్ళు మిగతా వాళ్ళు మొదటిసారి వినేవాళ్ళు ఓకే, రెండోసారి వినదలుచుకున్న వాళ్ళు మాత్రము నాకు ఈ యాంగిల్స్లో మీరు ఏమేమి శ్రమపడ్డారో నాకు చెప్పాలి. మొదటిది మంత్రజపం ఎన్ని లక్షలు చేయించారు, రెండవది గాయత్రి మహావిజ్ఞాన్ ఎన్ని తరగతులు మీరు పెట్టారు, మూడవది కుండలిని జాగరణ, కుండలిని గురించి సిద్ధాంతపరంగా మీరు ఎంత నేర్చుకున్నారు, సిద్ధాంతపరంగానే డోంట్ గో ఫర్ ప్రాక్టీస్ అంటే మీలో ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలియాలి, ఎన్ని నాడులు ఉన్నాయో తెలియాలి, ఆ నాడులకి భౌతిక శరీరానికి ఉన్నటువంటి సంబంధం తెలియాలి, ఇవంతా ఏమిటి పెట్టారు చుట్టూరా గురువుగారు బ్రహ్మవర్చ శోధ సంస్థల్లో, అలాగే శోధ సంస్థాన్ని పడుంది ఎవడో దాని మీద రీసెర్చ్ చేయటం లేదు. శ్రీచక్రోపాసన, సౌందర్య లహరి, లలితా సహస్రనామము వీటి గురించి అధ్యయనం చేయండి. నాలుగోది, మూడు గ్రూపులు అర్థమయ్యాయి కదా, మంత్రజపము, గాయత్రి మహావిజ్ఞాన క్లాసులు, కుండలిని గురించి సిద్ధాంతము. అందులోనే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మీరు డెవలప్ చేసుకోగలిగితే సౌందర్య లహరి, లలితా సహస్రనామము, దాని గురించి మీరు చేసుకోండి. నాలుగోది దాని ప్రాక్టీస్, ఈ యంత్ర విద్యను దాన్ని అక్కడ ఎలా ఆయన పెట్టి వదిలేశారు. ఆయన ఒక్కడు ఆ యంత్రాన్ని సాధన చేయడు, ఒక్కడు ఆ యంత్రాన్ని ఉపయోగించుకోడు, ఆ బొమ్మలు అలా పెట్టి కూర్చున్నారు. ఇక్కడే కాదండి, హరిద్వార్లోనూ అక్కడే, అది బాధతో అనేది తప్ప తప్పు పట్టుకోవటానికి నేను అంటే ఈ శక్తి ఆయన అక్కడ పెట్టి వెళ్ళింది. మీరు ఉపయోగించుకోలేక తెల్లబోయి చూస్తూ ఉంటే ఎవడేం చేస్తాడు, ఆయన మహాకాళి శక్తిని ఒక్కరిని ఉపయోగించుకుని రామకృష్ణ పరమహంస అయిపోయాడు. ఈ ఆదిశక్తి గాయత్రిని ఉపయోగించుకుని శ్రీరామ శర్మ ఆచార్యగా మారిపోయాడు. మనం న్యూటన్ చెప్పిన లాజ్ అర్థం చేసుకోవటానికి మీరు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడక్కర్లేదు. ఆ మూడు నియమాలు తెలుసుకుంటే చాలు, మీరు న్యూటన్ అంత గొప్పవాళ్ళు అయిపోతారు. గురువుగారు గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చాలా స్పష్టంగా చెప్పారు. ఉపాసన, సాధన, ఆరాధన, మూడు స్టెప్స్ చెప్పారు ఆయన. అవి చేయం మనం. ఉపాసన గాయత్రి మంత్ర జపం లక్షలు లక్షలు చేయించటం, సాధన గాయత్రి మహావిజ్ఞాను కుండలిని మహావిజ్ఞాను గురించి థియరీ తెలుసుకోవటం, ఆరాధన ఆ శక్తిని సమాజానికి ఉపయోగించుకోవడం. ఆయన చెప్పినవే చెప్తున్నాను నేను స్పష్టంగా. డిగ్రీ ఆఫ్ డివిజన్స్ ఎందుకు చేస్తున్నా అంటే మీ ఇష్టం. ఇందులో మీరు ఏది చేసినా కూడా నేను చేయగలిగేటటువంటి సహాయం గ్యారంటీగా చేస్తాను. గాయత్రి మంత్ర జపం, గాయత్రి మహావిజ్ఞాన క్లాసులు, కుండలిని మీద సైద్ధాంతిక విజ్ఞానం, థియరీ తెలుసుకోండి ముందు. నాలుగోది లాస్ట్ది థియరీ తెలుసుకున్నాక ప్రాక్టికల్స్, ఈ 24 శక్తుల గురించి ప్రాక్టికల్స్గా మనం ఏదైనా చేయదలుచుకుంటాం. 3 సంవత్సరాలలో మనం ఇది పూర్తి చేసేసుకోవాలి. మనం ఉన్నాం 200-300 మంది గ్యారంటీగా వైజాగ్లో, లేవా 200-300, మీరు నేర్చుకోండి. వాడు వినలేదు, వాడు రాలేదు, ఇందుకు ముందు గొడవ మీరు రాకుండా, మీరే రాకపోతే బయటవాడు ఎందుకు వస్తాడు చెప్పండి మీరే. అసలు అది అర్ధరహితమైనటువంటి స్టేట్మెంట్. అది మనమే ఈ పనులు చేయకపోతే బయటవాడు అసలు ఎందుకు రావాలి, వాడు రాలేదండి, వీడు రాలేదండి. 5వది లాస్ట్ది గురువుగారికి ప్రాణప్రదమైనటువంటిది ఏంటి అంటే, ప్రపంచంలో ఆధ్యాత్మికత గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూలంకషంగా చదివి వాటిని ప్రపంచానికి అందజేయటం. ఈ 5 మార్గాలు ఉన్నాయి. ఈ 5 మార్గాల్లోనూ నేను చాలా సీరియస్గా ప్రయాణం చేస్తున్నాను. నేను పోతున్న దారిలో మీరు వచ్చే తలుచుకుంటే వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం మనం. అన్ని యాంగిల్స్లో మంత్రజపం చేసుకుంటూనే ఉంటాను, రోజుకి 3 గంటల సేపు చేసుకుంటాను నేను. కానీ ఇప్పుడు అడిగింది ఏంటి అంటే, కొంచెం మార్పు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకుందాం మనం. మన వాళ్ళందరూ కూడా ఆ టైంకే చేయాలి గాయత్రి. దానివల్ల ఏమవుతుంది అంటే, ఒకే టైంకి చేసినటువంటి గాయత్రి సామూహిక శక్తిగా మారుతుంది. ఓ ఫిక్స్డ్ టైమింగ్స్ మీరందరూ కూడా ఇవాళ వెళ్ళిపోకండి, నా లెక్చర్ విన్న తర్వాత కాసేపు కూర్చుని, మాస్టర్ ఇది చెప్పారు కదా, దీనికి మనం ఏ విధంగా ప్రణాళిక వేసుకుందాం అనేది ఆలోచన చేసుకోండి. మంత్ర జపంలో మీరు పెట్టిన టైమింగ్స్కే నేను ఆ టైమింగ్స్కి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఏంటవుతుంది, మనందరం కలిసి సామూహికంగా మంత్ర జపం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట. నా కోరిక ఏంటి అంటే, ఎప్పుడు కూడా సాధన్ని ఆహారంతో లింక్ చేస్తే మానవ భోజనానికి పొద్దున్న టిఫిన్కి ముందు జపం అన్నాం అనుకోండి, జపం చేయకుండా తినను అనుకుంటే జపం అయిపోతుంది, మర్చిపోం. మధ్యాహ్నం లంచ్కి ముందు, రాత్రి డిన్నర్కి ముందు 1 గంట. మేము 3 గంటల పాటు చేయలేము, కొంతమంది నిజంగానే చేయలేరు, వాళ్ళ ఉద్యోగ ధర్మాలు అవి అలా ఉంటాయి. ఇప్పుడు లెక్చరర్స్ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం 1 గంట చేయలేరు. వాళ్ళు ఏం చేయొచ్చు, పొద్దున్నైనా 1 గంట చేసుకోవచ్చు, సాయంత్రం అయినా 1 గంట చేసుకోవచ్చు. రోజుకి 3 గంటలు చేసుకునేటటువంటి ఒక కేటగిరీ పెట్టుకోండి, రోజుకి 2 గంటలు చేసేటటువంటి మంత్రజపం ఇంకో కేటగిరీ పెట్టుకోండి, 1 గంట చేసేటటువంటి కేటగిరీ పెట్టుకోండి. ఇది ఒక విశిష్టమైనటువంటి ప్రణాళికతో చేసే, 1 గంట కూడా చేయలేము అనేటటువంటి వాళ్ళని మనం ఏం అనొద్దు. మీరు ఒక మాల చేసుకుంటే ఒక మాల చేసుకోండి, అవంతా కౌంట్ చేసుకుంటాం. కానీ మన కౌంట్ దేని మీద ఆధారపడాలి అంటే, రోజుకి 1 గంట కానీ, 2 గంటలు కానీ, 3 గంటలు కానీ సాధన చేసుకునే వాళ్ళ మీద. 2వది గాయత్రి మహావిజ్ఞాన క్లాసులు మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేసేయాలి అని చెప్పాను నేను. అంతా తక్షణం కదా పురుష, యోయ శ్రద్ధ సయైన సహ. నీకు దేని మీద శ్రద్ధ ఉందో అలాంటి కార్యక్రమాలే నువ్వు చేస్తావు. నువ్వు నోట్తో చెప్తున్నదే నీ శ్రద్ధ చూపించదు, నీ ఆచరణ నీ శ్రద్ధ చూపిస్తుంది నువ్వు దేని మీద శ్రద్ధగా ఉన్నావు. అంచేత శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ సయైన సహ. అంచేత నీ శ్రద్ధ మారితే నీ వ్యక్తిత్వం మారిపోతుంది. దీన్ని అవగాహన చేసుకోండి. ఈ శ్రద్ధ గురించి, ఈ శ్రద్ధ అనే శక్తి ఎలా పనిచేస్తుందో అనేటటువంటి దాని గురించి మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన భగవద్గీత 17వ అధ్యాయంలో వస్తుంది. దాని పేరే శ్రద్ధాత్ర విభాగ యోగము. ఎవరి మీద మనకి శ్రద్ధ ఉంటే వారి యొక్క కార్యక్రమాలు మనం చేసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే అర్థం అది. అంచేత నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి నీకు ఎవరి మీద శ్రద్ధ ఉందో తెలుస్తుంది తప్ప నీ యొక్క మాటలు బట్టి కాదు, చేతల బట్టి. అది శ్రద్ధ. చిత్తం అంటే ఏంటి? అభ్యాసం, ప్రాక్టీస్. నువ్వు ఏది ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే అది నీ ఆచరణలోకి వస్తుంది. ఈ రెండు శక్తుల గురించి భవానీ శంకరం వందే, శివశక్తుల కలయిక, సీతారాములు, రాధాకృష్ణులు అనేటటువంటి ఈ మాటలన్నీ కూడా ఈ శ్రద్ధ విశ్వాసానికే పనిచేయాలి. ఈ శ్రద్ధ విశ్వాసం అనేటటువంటి శక్తి ఆవిర్భావం చేసుకోవటానికే ఈ 5 సూత్రాలు చేయటం, ఈ పంచవీరభద్ర సాధన చెప్పింది. మళ్ళీ ఈ 5 సాధనలు గుర్తుంచుకోండి. 24 లక్షల గాయత్రి మంత్ర జప పరంపర. 80 మంది అయిపోయారు ఇంకా చాలు అనుకోవద్దు. 80 మంది రోజుకి 3 గంటలు చేస్తే 24 లక్షలు అయిపోతుంది. అలాగే ఎంతమందిని తయారు చేసుకోగలుగుతామో వైజాగ్లో తయారు చేసుకుందాం. గాయత్రి మహావిజ్ఞాన్ క్లాసులు ప్రతి ఆదివారం జరగాలి. ఎవరన్నా సరే మీలో ప్రతి ఒక్కరూ మొదలెట్టేయండి. మీరు బోర్డు పెట్టేయండి గాయత్రి మహావిజ్ఞాన్ క్లాసులని, పండిత్ శ్రీరామ శర్మ ఆదివారం నాడు చెప్పేయండి. మళ్ళీ 6 రోజులు చదువుకోండి, 6 రోజులు చెప్పేయండి. వాళ్ళకి చెప్పాలి కదా అని చదువుతారు స్టూడెంట్స్ వచ్చినా రాకపోయినా. దీని తర్వాత కుండలిని గురించి, శ్రీయంత్రం గురించి, శ్రీ సూక్తం గురించి, సౌందర్య లహరి గురించి, లలిత గురించి మీరు ఎంత నేర్చుకోగలరో సిద్ధాంతంగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయకండి. 4వది ప్రాక్టీస్ చేద్దాం. ఈ 24 శక్తులు ప్రపంచానికి మనం ఎలా అందజేయగలమో ఆలోచిద్దాం. 5వది శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వ్యక్తిత్వాలు ఏ ఆధ్యాత్మిక సంపద మీద తన జ్ఞానాన్ని సంపాదించుకున్నాయో ఆ జ్ఞానాన్ని కూడా పుస్తక రూపంగా దానిగా ప్రపంచానికి అందజేద్దాం. ఇది గబుక్కుని లేచిపోకండి, కాసేపు మీరు కళ్ళు మూసుకొని మననం చేసుకోండి.